ఇంతకాలము కూడా తనతో జోదమాడుతూ తనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి కంకుభొట్టే ధర్మరాజు అని తెలుసుకున్నటువంటి విరాట మహారాజు మిగిలినటువంటి పాండవులు ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. అందుకే అడుగుతున్నాడు, ఇతర కురువంశ వీరులైనటువంటి వాళ్ళు కురుకులరత్నం కుంతీనందనుడు మహారాజు అయినటువంటి ఈ ధర్మరాజు యొక్క సోదరులు వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు, వీళ్ళందరూ కూడా అరణ్యవాసానికి వెళ్ళినట్లుగా 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసి ఆ తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళినట్లుగా మాకు తెలుసు. అయితే ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళంతా ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క జాడేమిటో వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోయిన తర్వాత నాకు అస్సలు తెలియదు, ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అర్జునుడు చెబుతూ ఉన్నాడు, ఓ మహారాజా, వాళ్ళందరూ కూడా మీ ఆశ్రయంలోనే ఉన్నారు, మీ వంటశాలలో వల్లవుడుగా ఉన్నటువంటి మహావీరుడైనటువంటి వాడే, భయంకరమైనటువంటి వేగము పరాక్రమము కలిగినటువంటి వాడు భీమసేనుడు, ఇతడే గంధమాధన పర్వతం మీద క్రోధవశులు అనేటువంటి రాక్షసుల్ని చంపి ద్రౌపది కోసం దివ్యమైనటువంటి సౌగంధిక పుష్పాలను తీసుకొని వచ్చాడు, అలాగే దురాత్ముడైనటువంటి కీచకుణ్ణి కూడా చంపినటువంటి గంధర్వుడు కూడా ఇతడే, ఇతడే నీ అంతఃపురంలో ఎన్నో పులుల్ని ఏనుగుల్ని వరాహాల్ని ఎలుగుల్ని ఎన్నింటినో చంపినటువంటి వాడు, ఇతడు మహాబలవంతులైనటువంటి హిడింపుడు బకాసురుడు కిన్నీరుడు జటాసురుడు అనేటువంటి రాక్షసుల్ని కూడా సంహరించినటువంటి వాడు, అడవిని అన్ని విధాలుగా నిష్కంటకం చేసి సుఖమయం చేసినటువంటి వాడు ఈ దేవసేనుడే, ఇదిగో ఇతడు శత్రువుల్ని సంతాపింపజేయగలిగినటువంటి వాడు నకులుడు, ఇంతవరకు నీ అశ్వశాలలో ఈ అశ్వాల్ని రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు, అలాగే గోవుల్ని సంరక్షించేటువంటి వాడే సహదేవుడు, మాతృపుత్రులైనటువంటి వీళ్ళిద్దరూ కూడా ఎంతో అందమైనటువంటి వాళ్ళు, మహారథికులైనటువంటి వాళ్ళు, వీరులైనటువంటి వాళ్ళు, చక్కని శృంగార వేషభూషణాలతో శోభిల్లేటువంటి సోదరులు ఇద్దరు కూడా కీర్తివంతులు, భరతవంశ శ్రేష్ఠులైనటువంటి ఈ నకుల సహదేవులు యుద్ధంలో వేల కొద్దీ రథికుల్ని ఎదిరించగలిగినటువంటి పరాక్రమశాలులు. ఓ రాజా, వికసించినటువంటి కమల దళాల వంటి కన్నులు కలిగినటువంటిది, చక్కని నడుము కలిగినటువంటిది, మనోహరమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి ఈ సైరంధ్రియే మహారాణి ద్రౌపది, ఈమె పాతివ్రత్య ధర్మాన్ని రక్షించడం కోసమే కీచకులు వధింపబడ్డారు. ఓ మహారాజా, ఇక నేనే అర్జునుణ్ణి, నా పేరు వినే ఉంటారు, నేను కుంతీపుత్రుణ్ణి, భీమసేనుని కంటే చిన్నవాణ్ణి, ఈ నకుల సహదేవుల కంటే పెద్దవాణ్ణి. ఓ మహారాజా, సంతానం గర్భవాసంలో సురక్షితంగా ఎలా అయితే ఉంటుందో మేమంతా కూడా మీ భవనంలో ఈ అజ్ఞాతవాస సమయాన్ని ఎలా సురక్షిస్తాం అన్నాడు అర్జునుడు. అర్జునుడు 5 పాండవుల్ని పరిచయం చేసిన తర్వాత ఉత్తరుడు అర్జునుడి యొక్క పరాక్రమాన్ని తెలియజేయటం మొదలుపెట్టాడు. తిరిగి అతను పాండవులందరినీ కూడా ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఉత్తరుడు చెబుతున్నాడు, తండ్రి, విశుద్ధమైనటువంటి బంగారంతో సమానమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు, సింహంలాగా పుష్టి పుష్టి కలిగినటువంటి వాడు, పొడవైనటువంటి నాసిక ముక్కు కలిగినటువంటి వాడు, కొద్దిగా ఎర్రనై చెవుల దాకా వ్యాపించినటువంటి పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటి వాడు, ఇతడే కురుకుల శ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిర మహారాజు, మదపటేరుని యొక్క నడక పుటంబెట్టబడినటువంటి బంగారంతో సమానమైనటువంటి గౌరవర్ణపు శరీరం, వెడల్పైనటువంటి బలిసినటువంటి భుజాలు, పెద్దవైనటువంటి దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి ఇతడే భీమసేనుడు. చక్కగా తేరిపారుజుడు ఇతన్ని. ఇతని ప్రక్కన కూర్చున్నటువంటి మహాధనుర్ధరుడు నల్లని వర్ణం కలిగినటువంటి తరుణ వయస్కుడు, మహావీరుడు, యోధపతి అయినటువంటి గజరాజులాగా శోభిల్లేవాడు, సింహములాగా ఎత్తైనటువంటి భుజాలు, మదపుటేనుడు యొక్క నడక, కమల దళాలతో సమానమైనటువంటి విశాల నేత్రాలు కలిగినటువంటి ఈ వీరవరుడే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు. మహారాజు యుధిష్ఠిరుడి యొక్క సమీపంలో కూర్చున్నటువంటి ఇంద్రో ఉపేంద్రులాగా ఈ నరశ్రేష్ఠులైనటువంటి వారే మాద్రీసుతులైనటువంటి కవలలు, నకుల సహదేవులు. వీరితో సమానమైనటువంటి రూపశీలాలు కలిగినటువంటి వారు ఈ సమస్త ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా లేరు. ఈ ఇరువురి పక్కన సాక్షాత్తు గౌరీదేవిలాగా అమితమైనటువంటి తేజస్తో నిలవబడి నల్ల కలవల కాంతి కూడా లజ్జింపజేసేటువంటి కన్నులతో, సువర్ణమైనటువంటి శరీరంతో, దేవతలకందరికీ దేవి అయినటువంటి లక్ష్మీదేవితో సమానంగా శోభిల్లే ఈమెయే ద్రుపద మహారాజు కూతురు మహారాణి కృష్ణ ద్రౌపది అన్నాడు ఉత్తరుడు. ఇలా ఐదుగురు పాండవుల్ని మహారాజుకి పరిచయం చేశాడు ఉత్తరుడు. అర్జునుడి యొక్క పరాక్రమాన్ని వర్ణించడం ప్రారంభించాడు. ఎందుకనంటే కురుసేనల మొత్తాన్ని కూడా జయించటానికి కారణమైనటువంటి వాడు ఈ అర్జునుడు గనక. నిజంగా కురుసేనలను చూడగానే భయంతో పారిపోయి రాబోయినటువంటి వాడు ఉత్తరుడు. అందుకని ఆ మహావీరుడి యొక్క పరాక్రమాన్ని వర్ణించాలని అలా చెబుతూ ఉన్నాడు. ఓ తండ్రి, సింహం ఏ రకంగా మృగాన్ని వధిస్తూ ఉంటుందో ఆ ప్రకారంగా శత్రువుల్ని వధించినటువంటి ఆ దేవపుత్రుడు ఎవరో కాదు, ఇతడే. ఇతడే కౌరవుల యొక్క రథ సైన్యంలో సర్వశ్రేష్ఠులైనటువంటి మహారాజులందరినీ కూడా గాయపరిచి నిర్భయంగా వ్యవహరించినటువంటి వాడు. యుద్ధంలో ఇతని ఒక్క బాణంతో గాయపడి వికర్ణుడి యొక్క రథమెక్కి పెద్ద ఏనుగు బంగారు కటిసూత్రంతో నేలగూలి రెండు దంతాలు విరిగి చనిపోయింది. ఇతడే గోవుల్ని జయించాడు, యుద్ధంలో కౌరవుల్ని ఓడించాడు. ఇతడి యొక్క శంఖం దేవదత్తం. ఆ దేవదత్త శంఖం యొక్క గంభీర నాదం అది విన్నగా నా చెవులు పనిచేయకుండా పోయింది అన్నాడు ఉత్తరుడు. ఉత్తరుడి యొక్క ఈ మాటలు విని ధర్మరాజు పట్ల కలిగినటువంటి ఆ అపరాధ భావం కలిగినటువంటి విరాట మహారాజు తన కుమారుడితో ఇలా అన్నాడు, పుత్ర, ఈ పాండవుల్ని ఆనందింపజేయాల్సినటువంటి సమయం వచ్చింది. నాకు ఇలా చేయటం ఇష్టం. నీవు కూడా ఇష్టమైనట్లయితే మన ఉత్తరుని కుంతిపుత్రుడైనటువంటి యుధిష్ఠిరునికి ఇచ్చి వివాహం చేద్దాం, అర్జునుడికి ఇచ్చి వివాహం చేద్దాం అన్నాడు. అప్పుడు ఉత్తరుడు అంటున్నాడు, తండ్రి, పాండవులు పూజ్యులు, సౌభాగ్యశీలు. నా ఉద్దేశంలో వీరిని సత్కరించడం మనకు లభించినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ పూజనీయులైనటువంటి పాండవుల్ని తప్పకుండా తాము పూజించాలి అన్నాడు. అప్పుడు విరాటుడు అంటున్నాడు, నేను కూడా త్రిగర్తులతో యుద్ధం చేస్తూ శత్రువులకు వశమయ్యాను. ఆ త్రిగర్త దేశాధీశ్వరుడైనటువంటి సుశర్మ నన్ను విరుధుణ్ణి చేసి తన రథం మీద ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ పాండవుల యొక్క బాహుబలం చేత ఈ భీమసేనుడే ఆ త్రిగర్తుణ్ణి ఓడించి నన్ను విడిపించి ఆ సైన్యాన్ని జయించి మన గోవుల్ని జయించి తీసుకొని వచ్చాడు. ఈ పాండవుల యొక్క బాహుబలం వల్ల మనకి యుద్ధంలో విజయం కలిగింది. కనుక ఓ వత్స, మనం అందరం మంత్రులతో కూడి పాండవ శ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి అతడి యొక్క తమ్ములతో సహా మనం సంతోషపరచాలి. అజ్ఞానంతో తెలియక వీరి పట్ల మనం ఎప్పుడో అనుచితంగా ప్రవర్తించామో అదిగో ఆ మాటలన్నింటినీ కూడా ధర్మాత్ముడు, పాండుపుత్రుడు, ఆయనటువంటి యుధిష్ఠిరుడు మందించుగాక అన్నాడు. తర్వాత విరాట మహారాజు ఎంతో ఆనందంతో తన యొక్క కుమారుడితో కలిసి కొద్దిసేపు ఆలోచించి దండ కోశ నగరాదుల సహితంగా తన యొక్క సంపూర్ణ రాజ్యాన్ని యుధిష్ఠిరునికి సమర్పించాడు. అంతేకాదు ప్రతాపవంతుడైనటువంటి విరాట మహారాజు అర్జునుడిని ముందుంచుకొని పాండవులందరినీ కలిసి మీ దర్శనం అయింది, ఇది మా భాగ్యం మా అదృష్టం, మీరు అజ్ఞాతవాస కాలాన్ని మా నగరంలో మా సమక్షంలో పూర్తి చేయటం మేము పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం అన్నాడు. అది విని యుధిష్ఠిరుడు యుధిష్ఠిరుణ్ణి భీముణ్ణి అర్జునుణ్ణి నకుల సహదేవుల్ని శిరస్సు ముర్కొని హృదయానికి హత్తుకొని వాహినీపతి అయినటువంటి విరాటుడికి పాండవుల్ని ఎంతసేపు చూసినా కూడా తరిగిదేరటం లేదు. ఆయన ప్రేమపూర్వకంగా ధర్మరాజుతోటి ఇలా అంటున్నాడు, ఓ ధర్మనందన, మీరందరూ కూడా వనవాసం నుంచి క్షేమంగా తిరిగి రావటం మా అదృష్టం. దుర్మార్గులైనటువంటి కౌరవులకి తెలియకుండా మీరు ఈ కష్టసాధ్యమైనటువంటి ఈ అజ్ఞాతవాస నియమాన్ని మా సమక్షంలో మా రాజ్యంలో మా నగరంలో మా అంతఃపురంలో పూర్తి చేయటం నాకు చాలా చాలా ఆనందించదగినటువంటి విషయం. నా ఈ రాజ్యం అంతా కూడా కుంతిపుత్రుడికి సమర్పిస్తున్నాను. ఇంకా ఏదైనా నాది అనేది కనుక ఉన్నట్లయితే దానిని కూడా పాండవులు నిస్సంకోచంగా నా దగ్గర నుంచి తీసుకోవచ్చు. అలాగే సమిశాచి అయినటువంటి ధనుంజయుడు నా కూతురు ఉత్తరుని భార్యగా స్వీకరించునుగాక. ఈ నరశ్రేష్ఠుడు ఆమెకు అన్ని విధాలుగా తగినటువంటి వరుడు అన్నాడు విరాట మహారాజు. విరాట రాజు ఇలా అన్న వెంటనే ధర్మరాజు అర్జునుడి వైపు చూచాడు. అన్నగారి యొక్క చూపును గ్రహించాడు అర్జునుడు. అందుకని మత్స్యరాజు అయినటువంటి విరాటుతో అంటున్నాడు, ఓ రాజా, నేను మీ కుమార్తెని కోడలుగా గ్రహిస్తాను. మత్స్యదేశానికి భరత వంశానికి మధ్య ఏర్పడేటువంటి ఈ సంబంధం అన్ని విధాలుగా తగినటువంటిది అన్నాడు. అప్పుడు విరాటుడు అడుగుతున్నాడు, ఓ పాండవ శ్రేష్ట, నేను స్వయంగా నా కూతురిని నీకు సమర్పిస్తున్నాను అన్నాను. అయినప్పటికీ కూడా నీవు భార్యగా స్వీకరించలేను, కోడలుగా స్వీకరిస్తాను అని అంటున్నావు, నువ్వు ఎందుకని భార్యగా స్వీకరించడం లేదు అన్నాడు. అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, మహారాజా, నేను చాలా కాలం మీ అంతఃపురంలో నివసించాను, అంతేకాకుండా మీ కుమార్తెకి ఇతర అంతఃపుర కాంతలకి కూడా ఈ నృత్యము నాట్యము అన్నీ కూడా నేర్పాను. ఈ సందర్భంలో ఈ సంవత్సరంలో నేను ఎప్పుడు కూడా మీ కుమార్తెని పుత్రీభావంతో చూచానే కానీ నాకు వేరే రకమైనటువంటి దృష్టి లేదు. అలాగే ఆమె కూడా నన్ను తండ్రిలాగా భావించింది. నేను నాట్యం చేయటమే కాదు గాన విద్యలో కూడా నేర్పడినే, అందుకే ఆమెకు నా యంద అమితమైనటువంటి ప్రేమ. కానీ ఆమె ఎప్పుడు కూడా నన్ను ఆచార్యుడిగానే భావించింది. ఓ రాజా, యుక్త వయసురాలైనటువంటి ఆమెతో నేను సంవత్సరం పాటు ఉన్నాను. కాబట్టి ప్రభు, ఇటువంటి స్థితిలో నేను గనక ఆమెను వివాహం అన్నట్లయితే మీకు కానీ ఇతరులకు కానీ మా నడవడి విషయంలో సందేహం కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కనుక అలాంటి సందేహం లేకుండా మీ కుమార్తెను నేను కోడలుగా స్వీకరిస్తున్నాను. అలా చేస్తేనే నేను శుద్ధ చరిత్రుణ్ణి, జితేంద్రియుణ్ణి, మనోనిగ్రహం కలిగినటువంటి వాణ్ణి అనేటువంటి విషయం లోకానికి తెలుస్తుంది. పైగా దీనివల్ల నా ద్వారా మీ కుమార్తె నడవడిలో శుద్ధత స్పష్టమవుతుంది. కాబట్టి కోడలికి కూతురికి అలాగే కొడుక్కి తనకి భేదం అనేటువంటిది లేదు. అందుకే ఆమె కోడలుగా స్వీకరిస్తేనే ఏ రకమైనటువంటి కళంకము ఉండదు అని నాకు అనిపిస్తుంది. పైగా దీనివల్ల మా ఇద్దరి పవిత్రత కూడా అందరికీ స్పష్టమవుతుంది. కనుక మహారాజా, నేను అపనిందకు భయపడుతూ ఉన్నాను, కనుకనే మీ కుమార్తె ఉత్తరం నేను కోడలుగా స్వీకరిస్తాను అని చెబుతున్నాను. ఇక నా కుమారుడు అయినటువంటి అభిమన్యుడు దేవపుత్రునితో సమానమైనటువంటి వాడు, అతను సాక్షాత్తు భగవంతుడైనటువంటి వాసుదేవునికి మేనల్లుడు, చక్రధారైనటువంటి శ్రీకృష్ణుడికి నిక్కిలి ఇష్టుడైనటువంటి వాడు, నా కుమారుడు అభిమన్యుడు. అంతేకాదు అన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్ర విద్యల్లో కూడా ఆరిపోయినటువంటి వాడు. ఓ మహారాజా, మహాబాహు అతిరథుడు అయినటువంటి నా పుత్రుడి యొక్క చేతిని నీ కుమార్తె అందుకోవటం అది ఎంతో సమంజసంగా ఉంటుంది, నీకు అతడు యోగ్యమైనటువంటి అల్లుడవుతాడు, నీ కుమార్తెకి తగినటువంటి భర్త అవుతాడు అన్నాడు అర్జునుడు. అప్పుడు విరాటుడు అంటున్నాడు, ఓ అర్జున, మీరు కౌరవుల్లో శ్రేష్ఠులైనటువంటి వారు, కుంతీపుత్రులు. ధనంజయుడు ఈ విధంగా ధర్మచర్చ చేయటం ఉచితమైనటువంటిదే, పాండుపుత్రుడైనటువంటి అర్జునుడే ఈ రకమైనటువంటి నిత్య ధర్మ పరాయణుడు, జ్ఞాన సంపన్నుడు కాగలడు. ఇటు పిమ్మట ఏమి చేస్తే మంచిది అని మీరు అనుకుంటారో అదే చేయవచ్చు. అర్జునుడితో సంబంధం నెరిపినటువంటి నా కోరికలన్నీ కూడా దీనితో నెరవేర్నీయి అన్నాడు విరాటుడు. విరాట మహారాజాలు అన్న తర్వాత కుంతినందనుడైనటువంటి ధర్మరాజు ఈ మత్స్యపార్థుల సంబంధాన్ని ఆమోదించాడు. ఆ తర్వాత ధర్మరాజు విరాటరాజు తమ మిత్రులకి బంధువులకి శ్రేయభిలాషుడికి భగవంతుడైనటువంటి వాసుదేవుడికి కూడా ఈ వివాహ సంబంధమైనటువంటి ఆహ్వాన పత్రాలు పంపించారు. పంచపాండవులు తమ 13వ సంవత్సరం పూర్తి కావటంతో అందరూ కూడా విరాట మహారాజు యొక్క ఉపప్లావ్యం అనేటువంటి నగరానికి వచ్చి అక్కడే నివసిస్తూ ఉన్నారు. అర్జునుడు అనంత దేశం నుంచి అంటే ద్వారకా నగరం నుంచి అభిమన్యుణ్ణి, వాసుదేవుణ్ణి, దశార్హ వంశానికి చెందినటువంటి ఇతర బంధువుల్ని కూడా అక్కడికి పిలిపించాడు. అలాగే ధర్మరాజు పట్ల ప్రీతి కలిగినటువంటి కాశీరాజు, శైపుడు అనేటువంటి రాజులు ఇద్దరు కూడా ఉపప్లావ్య నగరానికి వచ్చారు. మహాబలుడైనటువంటి ద్రౌపద మహారాజు అక్కడికి అనేకమైనటువంటి బహుమతులతో వచ్చాడు. అతనితో పాటుగా ద్రౌపది యొక్క వీరపుత్రులు, వాటమని ఎరిగినటువంటి వాళ్ళు, శిఖండి శస్త్రధారుల్లో శ్రేష్ఠుడు దుర్దర్శుడు అయినటువంటి దృష్టజ్యుమ్నుడు కూడా అక్కడికి వచ్చారు. వీళ్ళే కాకుండా పాండవుల కోసం ప్రాణాలని అర్పించేటువంటి అనేక మంది రాజులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా భూరి దక్షిణలు ఇచ్చి యజ్ఞాలు చేసి అవభృత స్నానం చేసినటువంటి వీరు. ధర్మాత్ముల్లో శ్రేష్ఠమైనటువంటి విరాట మహారాజు ఆ వచ్చినటువంటి వారందరినీ చూసి వారి యొక్క సేవకులు సైన్యం వాహనాలతో సహితంగా వాళ్ళందరికీ యథావిధిగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ విడుదలు ఏర్పాటు చేశారు. ఇక అభిమన్యుడికి తన కూతుర్ని ఇస్తాను అని మాట ఇచ్చినటువంటి విరాటరాజు ఎంతో ఆనందంతో పొంగిపోతూ ఉన్నాడు. ఆ వచ్చినటువంటి రాజులందరూ కూడా తమ తమకు నియమితమైనటువంటి స్థానాలకు వెళ్ళి విశ్రమించారు. అప్పుడు అక్కడికి వసుదేవనందనుడైనటువంటి శ్రీకృష్ణుడు, బలాయుధారి అయినటువంటి బలరాముడు, హృదీకుని పుత్రుడైనటువంటి కృతవర్మ, అలాగే యుధానుడు అంటే సాక్షికి అక్రూరుడు, సాంబుడు, నిశితుడు, శత్రు సంహారం చేయగలిగినటువంటి వీరులందరూ కూడా అభిమన్యుణ్ణి, అతని యొక్క తల్లి సుభద్రని వెంట పెట్టుకొని వచ్చారు. 1 సంవత్సరం పాటు ద్వారకలో ఉండిపోయినటువంటి ఇంద్రసేనాది సారథులు కూడా చక్కగా సమస్తమైనటువంటి సామగ్రిని తీసుకొని రథాలతో సహా అక్కడికి వచ్చారు. అంతేకాకుండా వృష్టి, భోజ, అంధక వంశాలకు చెందినటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి వీరులు కూడా శ్రీకృష్ణుడితో పాటుగా ఉపప్లవ్యానికి చేరుకున్నారు. శ్రీకృష్ణుడు మహాత్ములైనటువంటి పాండవులకు దాస్యులని, అనేకమైనటువంటి రత్నాలని, వస్త్రాలని, వేర్వేరుగా వివిధమైనటువంటి కానుకల్ని తీసుకుని వచ్చి పాండవులకి సమర్పించాడు. అనంతరం మత్స్య పార్థ వంశాల మధ్య ఈ వివాహపూర్వకమైనటువంటి సంబంధం విధిపూర్వకంగా ప్రారంభమైంది. కుంతిపుత్రులతో సంబంధం కలుపుకున్నటువంటి విరాట్ రాజు భవనంలో శంఖ భేరీలు, గోముఖాలు, పణవానకాలు మొదలైనటువంటి వివిధమైనటువంటి వాయిద్యాలు మరుగుతూ ఉన్నాయి. తినటానికి త్రాగటానికి యోగ్యమైనటువంటి అన్న పానీయాలను ఎక్కువ పరిమాణంలో సమకూర్చారు. ఇక గాయకులు ప్రాచీనమైనటువంటి గాథలను వినిపించేటువంటి వాళ్ళు, నటులు, వైతాళికులు, సూత మాగధులు అందరూ కూడా వచ్చి పాండవులను అనేక విధాలుగా స్తుతిస్తూ ఉన్నారు. సర్వాంగాణీకారమైనటువంటి సౌందర్యంతో విశుద్ధమైనటువంటి మణిమయ కుండలాలు ధరించి మత్స్య నరేశుని యొక్క రాణివాసంలో ఉన్నటువంటి సుందరీమణులు సుధేష్ని పురస్కరించుకొని ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చారు. ఆ స్త్రీలందరూ కూడా మంచి రంగుతో రూపవతులై రకరకాలైనటువంటి సుందరమైనటువంటి నగలు ధరించి ప్రకాశిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ద్రౌపది తన యొక్క దివ్య రూపం చేత, యశస్సు చేత, కాంతి చేత, తన శరీరం నుంచి వచ్చేటువంటి సౌగంధ్యం చేత అందరినీ కూడా మించిపోయి ఉంది. ఆ సమయంలో రాజకుమారి ఉత్తర వస్త్రాభరణాలు అలంకరించుకొని దేవేంద్రుని కూతురైనటువంటి జయంతిదలాగా ప్రకాశిస్తూ ఉంది. రాజపరివార స్త్రీలు ఆమెకు ఇరువైపులా చేరి ఆమెను అక్కడికి తీసుకొని వచ్చారు. అప్పుడు అర్జునుడేమో తన కుమారుడైనటువంటి అభిమన్యుని కోసం సలక్షణాంగైనటువంటి విరాట్ రాజకుమారి ఉత్తరను స్వీకరించాడు. ఇంద్రుని రూపంతో సమానమైనటువంటి రూపం కలిగినటువంటి కుంతిపుత్రుడు యుధిష్ఠిర మహారాజు కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా ఉత్తరను కోడలుగా అంగీకరించి స్వీకరించాడు. ఈ రీతిగా పార్థుడు ఉత్తరను స్వీకరించి శ్రీకృష్ణుని సమక్షంలో మహాత్ముడైనటువంటి అభిమన్యునికి ఉత్తరకు వివాహం జరిపించాడు. వివాహ సమయంలో విరాటుడు చక్కగా జ్వలించేటువంటి అగ్నిలో వారి చేత విధిపూర్వకంగా హోమం చేయించి బ్రాహ్మణులను పూజింపజేయించాడు. ఆ తర్వాత వరుడికి వాయువేగం కలిగినటువంటి 7,000 గుర్రాలని, 200 పెద్ద పెద్ద ఏనుగుల్ని, అంతులేనటువంటి ధనాన్ని కానుకగా ఇచ్చాడు. ఇంకా రాజ్యం, సైన్యం, కోశంతో పాటుగా తనను తాను కూడా వాళ్ళ యొక్క సేవకి అర్పించుకున్నాడు. చాలా వరకు బ్రాహ్మణులకు దానం చేశాడు. ధర్మరాజు యుధిష్ఠిరుడు తనకు వచ్చినటువంటి కానుకలన్నింటినీ కూడా అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులకి దానం చేశాడు. 1,000 గోవులు, అనేకమైనటువంటి రత్నాలు, వివిధమైనటువంటి వస్త్రాలు, రకరకాలైనటువంటి ఆభరణాలు, ముఖ్యమైనటువంటి వాహనాలు, అనేకమైనటువంటి శయ్యలు, అలాగే భోజన సామాగ్రి, వృద్ధ్యాలైనటువంటి అనేకమైన పానీయాలు అన్నింటినీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో తుష్టిని పుష్టిని పొందినటువంటి 1,000,000 మందితో నిండినటువంటి మత్స్య నగరం ఒక గొప్ప మహోత్సవంగా శోభించింది. ఈ ప్రకారంగా ఉత్తరాభిమన్యుల యొక్క వివాహం ఎంతో వైభవంగా జరిగిపోయింది. ఇలా అజ్ఞాతవాసం చేయాలనేటువంటి ప్రయత్నంతో ప్రారంభమై ఉత్తరాభిమన్యుల యొక్క వివాహంతో ముగిసింది ఈ విరాట పర్వం. ఇది కళ్యాణదాయకం, ఎందుకంటే కళ్యాణంతోనే అంతమవుతా ఉంది. ఈ కళ్యాణం ఉత్తరాభిమన్యుల యొక్క కళ్యాణం, ఆ తర్వాత మరొక కళ్యాణానికి దారి తీయబోతా ఉంది. పాండవుల యొక్క విజయం ఉద్యోగ పర్వంగా రాబోతా ఉంది. అందుకనే నాటకాల్లో కూడా పాండవోద్యోగ విజయాలు అని అంటుంటారు. నాటకం పాండవ ఉద్యోగ విజయాలు అంటే ఉద్యోగ పర్వానికి సంబంధించింది. అది 5వ పర్వంగా రాబోతా ఉంది. దీంతో ఈ విరాట పర్వం సమాప్తం. ఇది శుభప్రదంగా ఒక కళ్యాణంతో అంతమైంది. ఈ కళ్యాణాన్ని ఆధారం చేసుకొని, ఈ కళ్యాణ సమయాన్ని ఉపయోగించుకొని వచ్చినటువంటి రాజులందరితో కూడా జరగబోయేటువంటి విషయాల గురించి అక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి మొదలైనటువంటి వాళ్ళు, అలాగే ద్రౌపదుడు, విరాటుడు మొదలైనటువంటి వాళ్ళు సంప్రదించుకోవటం, ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచించటం, వీటన్నిటితో మనకి 5వ పర్వం అయినటువంటి ఉద్యోగ పర్వం ప్రారంభమవుతుంది. దీంతో విరాట పర్వం సమాప్తం.